సుఖదం ద్వంద్వాతీతం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. వేదాలు నాలుగు. ఈ నాలుగు వేదాల్లో యజుర్వేదం ఒకటి. ఈ యజుర్వేదంలో రెండు ప్రధానమైనటువంటి శాఖలు. ఇది శుక్ల యజుస్, కృష్ణ యజుస్ అని. ఈ శుక్ల యజుస్, శుక్ల యజుర్వేదాన్ని ఉత్తర భారతదేశంలో అధ్యయనం చేస్తూ ఉంటారు యజుస్ శాఖాధ్యాయులు. ఒక్కొక్క సంతతికి ఒక్కొక్క శాఖ ఉంటుంది, అది వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. యజుస్ శాఖాధ్యాయులు ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం. మనకు దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదం. ఇక్కడ మనం కృష్ణ యజుస్ శాఖని అధ్యయనం చేస్తూ ఉంటాం. మహారాష్ట్ర దగ్గర నుంచి ఇంకా తమిళనాడు, కేరళ వరకు అదే. ఈ కృష్ణ యజుర్వేదంలో రెండు ఉపనిషత్తులు మనకు వస్తూ ఉన్నాయి. ఒకటి కఠోపనిషత్తు, రెండవది తైత్తిరీయ ఉపనిషత్తు. కఠోపనిషత్తు అసలు మొదట ఇది ఉపనిషత్తు గనక ఉపనిషత్ శబ్దార్థం ఏంటో మనకు తెలియాలి. చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్ అనేది ఏమిటి? ఉపనిషత్ అనేది ఒక పదము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదు, అది సృష్టింపబడినటువంటి పదం. ఇట్స్ ఎ కాయిన్డ్ వర్డ్. ఈ ఉపనిషత్ అనడంలో అక్కడ ఉండేది సద్ అనే పదం. పదమేమిటి? సద్. అసలు ఎక్కడ స్వామిజీ, అక్కడ లేనే లేదే. ఇప్పుడు మీరు రాసిన దాంట్లో ఉపనిషత్ అని ఉంది, కానీ సద్ 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 అనేది ఎక్కడ లేదే అని. ఇది సద్ అనేది పదం, బాగా అర్థం చేసి. అది షదుల్ ధాతువులో నుంచి వచ్చింది, పాణిని వ్యాకరణ. షదుల్ రే ధాతు, దానికి ముందు ఉపని ఉంది. ఉప అనేది ఉపసర్గ, ని అనేది కూడా ఉపసర్గ. అసలు పదమేమో సద్, కానీ ఇక్కడ షద్ అని వినపడుతుంది మనకు, ఉపనిషద్ అని ఉంటుంది. ఎందుకనే తెలుసా? ఎక్కడైనా సరే, అంటే ఇప్పుడు గ్రామర్లోకి వెళ్ళలేను కానీ, సా అనేటువంటి అక్షరం ముందు ఈ గనక బలికింది అంటే, సా ముందు ఈ గనక బలికిందంటే సా బికమ్స్ షా. ఓకే, సా అనేటువంటి పదం, అదే అక్షరం ముందు ఈ అనే శబ్దం గనక ఉంటే అప్పుడు ఆ సా షాగా మారిపోతుంది. ఇది గ్రామర్, పాణిని వ్యాకరణం. కనుక సద్ ఉంది కదా, నీ చూచారా, ఉప నీ నీ ఈ బలికింది గనక అక్కడుండేటువంటి సద్ సత్గా మారిపోయింది, షద్గా. కనుక ఉప నీ షద్. అసలు పదమేమో సద్, అది షదల్ ధాతు. కాబట్టి అర్థం దేనికి అంటే అషద్ అనే దానికి అర్థం. ఉపనిషత్ అనేటువంటి ఈ పదంలో షద్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అది షదుల్ ధాతు. సద్ ఏమిటది? షద్ అంటే సదే ముందు ఈ జరడం వల్ల షద్గా మారింది. దాని అర్థం ఏమిటంటే సద్ అంటే విశరణగత్య అవసాధనేషు ఇది. మళ్ళీ చూడండి, ఆ సద్ అనేటువంటి పదానికి అర్థం అది, విశరణ గత్య అవసాధనేషు. మళ్ళీ దీంట్లో మూడు పదాలు ఉన్నాయి. మళ్ళీ విశరణ గతి అవసాధన. ఓకే, విశరణ గత్య అవసాధనేషు అనేది అర్థం. దేనికి? ఆ సద్ అనే దానికి. ముందు ఈ ఉంది గనక షద్గా మారింది. ఉప ని అనేటువంటివి ఉపసర్గలవి. అసలు పదం సద్. విశరణ గత్య అవసాధనేషు. విశరణ ఒక పదం, అవసాధన ఒక పదం, గతి ఒక పదం. విశరణ అంటే ఏంటి అంటే శిథిలీకరోతి. విశరణ అంటే శిథిలీకరోతి, శైథిల్యాన్ని పొందడం, శిథిలం చేస్తుంది. అందువల్ల అది విశరణ. చూచారా, విశరణ అంటే శిథిలం చేస్తుంది. స్వామీజీ ఏమి శిథిలం చేస్తుంది? ఉదయం చూసాను, చూసారా ఫస్ట్ క్లాసులో, అవిద్యాదేహే సంసార బీజస్య విశరణాత్ హింసనాత్ వినాశనాత్ ఇత్యర్థః. కాబట్టి అవిద్యాదేహే, అవిద్య ఏదైతే ఉందో అజ్ఞానం, దానివల్ల ఏర్పడినటువంటి సంసార బీజం. అవిద్యాదేహే సంసార బీజస్య విశరణాత్ హింసనాత్ వినాశనాత్ ఇత్యర్థః. కాబట్టి ఈ సంసార బీజంతో సహా సంపూర్ణంగా నశింపజేస్తుంది. సంసారంలో ఉండేటువంటి దుఃఖాలంతా కూడాను శైథిల్యమయ్యేలా చేస్తుంది, శిథిలీకరోతి. కనుక విశరణ అంటే అర్థం అది, శిథిలీకరోతి. కనుక ఈ ఉపనిషత్ ఆ షద్ ధాతువే ఏం తెలియజేస్తుంది మనకంటే, సద్ అనేటువంటిది విశరణ. కాబట్టి సంసారం ఏదైతే ఉందో, సంసార సంబంధమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా సమూలంగా నశింపజేసేటువంటిది వినాశనాత్ హింసనాత్ విశరణాత్. అది విశరణ. అవసాధన, అవసాధన రెండవ పదం. అవసాధన అంటే కారణేన సహా అవసాదయతి ఇది. కారణేన సహా అజ్ఞానం కారణం. కాబట్టి రెండూ పోతున్నాయి. సంసార బీజం ఎప్పుడైతే ఎగిరిపోతూ ఉందో అధ్యాస పోతూ ఉంది. అయితే కారణం ఉంటే మళ్ళీ అధ్యాస ప్రారంభం కావచ్చేమో. కారణేన సహా అవసాదయతి, కాబట్టి అజ్ఞానాన్ని కూడాను సమూలంగా నశింపజేస్తూ ఉంది అవసాదయతి. ఇది ఉదయం మనం చూసినటువంటి ఆత్యంతిక సంసార అభావ. కారణేన సహా అర్థమైందా? ఇప్పుడు విశరణ, అవసాధన, ఇక మూడవది. ఈ రెండేమో తొలగించేసాయి, అజ్ఞానం పోయింది. మూడవది గతి, గమనం, గతి చేరడం, గమ్యం. బ్రహ్మ గమయతి, బ్రహ్మ గమయతి అంటే బ్రహ్మమును పొందడం, బ్రహ్మమును పొందడం. అజ్ఞాన నివృత్తి జరిగింది, అవిద్యా కార్యం సమూలంగా నిర్మూలింపబడింది, సంసార బీజాలన్నీ కూడాను పెకలించబడ్డాయి. ఇప్పుడు బ్రహ్మ గమయతి, పూర్ణమైనటువంటి అనంత బ్రహ్మస్వరూపాన్ని పొందడం. గమయతి గ్రహించడం మనం దాన్ని. ఇక్కడ గ్రహించడం అంటే ఏదో పుచ్చుకోవడం అని. ఇక్కడ ఇచ్చింది లేదు, పుచ్చుకున్నది లేదు, తమాషా. జ్ఞానంలో మనం ఒక వస్తువు ఇచ్చామనుకోండి, లేదా ఒక వస్తువు పంపించాం, మీకు అందిందే? నేను చెప్పింది మీ మనసుకు అందిందే? మనం అంటే ఎస్ నేను గ్రహించాను. లేని గ్రహించడానికి నేనేమిచ్చాను గనక? కాబట్టి ఇది వస్తువు కాదు, ఇది కేవలం జ్ఞానం. నీకన్నా దూరంగా ఉండేటువంటి దాన్ని అయితే పొందడం, ఇక్కడ నీవే అదిగా తెలుసుకోవడం. బ్రహ్మ గమయతి, బ్రహ్మ గమయతి, ఇది జ్ఞానాన్ని పొందేటువంటి విషయం. కనుక ఉపనిషద్ అనేటువంటి దాంట్లో షద్ అనేటువంటి పదానికి విశరణ గత్య అవసాధనేషు శిథిలీకరోతి సంసార బీజస్య వినాశనాత్ అవసాదయతి కారణేన సహా అవసాదయతి ఆత్యంతిక సంసార అభావ గతి బ్రహ్మ గమయతి. కనుక ఉపనిషత్ శబ్దం ఏం చేస్తుందో చెప్తూ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. ఉపనిషత్ శబ్దేనా బ్రహ్మ విద్య ఉచ్యతే. ఉపనిషత్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మ విద్య అని అర్థం, అంతే ఇంకేమి లేదు. కాబట్టి ఉపనిషత్ అంటే ఏదో గ్రంథం అని కాదు, అది బ్రహ్మ విద్య. ఇది కేవలం నీ స్వరూపం, నీవే ఉపనిషత్తు. నిన్ను గురించి తెలిపేదే ఉపనిషత్తు, నువ్వే ఉపనిషత్. కనుక ఇందులో విషయం, ఎందుకంటే గ్రంథారంభంలో ఏముండాలి, అనుబంధ చతుష్టయం ఉండాలి. అనుబంధ చతుష్టయంలో ఏమేమి ఉంటాయి, విషయము, అధికారి, ప్రయోజనము, సంబంధం. కనుక ఉపనిషత్తు, ఈ కఠోపనిషత్తు ప్రారంభం చేస్తున్నాం గనక ఇక్కడ విషయము బ్రహ్మ విద్య, విషయం బ్రహ్మ విద్య. అధికారి ఎవరు, సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు అధికారి. మరి ఈ అధికారి మోక్షాన్ని పొందడానికి ఇక్కడ ఏమి సంబంధం ఏంటి, టెక్స్ట్ సంబంధం ఏంటి, ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ, ప్రతిపాదక ప్రతిపాద్య. ఏదైతే ప్రతిపాదింపబడుతూ ఉందో అది బ్రహ్మ విద్య, దాన్ని ప్రతిపాదించే శాస్త్రం ఉపనిషత్. ఇది ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ, ప్రమాణ ప్రమేయ సంబంధ ఇట్లా కూడా అనుకోవచ్చు. ప్రమేయం బ్రహ్మస్వరూపం, ప్రమాణం జ్ఞానం ఉంటేనే కలుగుతుంది గనక ఈ జ్ఞానమే ఉపనిషత్తు గనక ప్రమేయ ప్రమాణ ప్రమేయ సంబంధ, లేకపోతే ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ. ఇది సంబంధ. ప్రయోజనం ఏంటి, ప్రయోజనం ఏమిటి ఉపనిషత్తు వల్ల, మోక్షమేవ. ఏమిటి, మోక్షమేవ ప్రయోజనం, మోక్షం. ఓకే, ఇది ఉపనిషత్ శబ్దార్థం. ఇప్పుడు ఉపనిషత్తు మనం ప్రారంభం చేస్తున్నాం. ఉపనిషత్తు ప్రారంభం చేసే ముందు శాంతి పాఠాన్ని గురు శిష్యులు ఇరువురు కలిసి అధ్యయనం చేసి ప్రారంభించడం అనేటువంటిది సంప్రదాయం. సరేనా, సంప్రదాయ రక్షణార్థం మనం కూడా అలాగే ప్రారంభం చేస్తున్నాం. ఓం ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఉపనిషత్ ప్రారంభంలోనే గురు శిష్యులు ఎరువురో కలిసి శాంతి మంత్రాన్ని చెప్పి ముందుకు పోతూ ఉంటారు. ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది ఒక్కొక్క వేదానికి. ఇక్కడ మనకు సహనావతు అనేటువంటిది శాంతి మంత్రం. ఓం తస్య వాచక ప్రణవ, భగవంతుని యొక్క పేరు ప్రణవం, ఓంకారం. ఇది మనకు మాండుక్యోపనిషత్తులో చాలా అత్యద్భుతంగా వివరింపబడింది. సహనావవతు, సహనౌ భునక్త్, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు. సహ నౌ అవతు ఇతి, సహ నా వవతు, సహ నౌ అవతు, అది అర్థం. నౌ మమ్మల్ని ఇద్దరిని ఆవాం ఇతి, ఆవాం మమ్మల్ని ఇరువురిని, సహ సహైవ కలిసి, ఎవరిరువురిని, గురు శిష్యులు ఇరువురిని కూడాను, సహ సహైవ నౌ ఆవాం మమ్మల్ని ఇరువురిని కూడాను, అవతు పాలయతు ఇతి. కనుక భగవంతుడు మమ్మల్ని ఇద్దరిని రక్షించుగాక. సహనావవతు నౌ ఆవాం అవతు పాలయతు సహ సహైవ. కనుక గురు శిష్యులు ఇరువురు కలిసి ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఇరువురిని కూడాను భగవంతుడు రక్షించుగాక. చిత్రంగా ఉండలేదు. ఎప్పుడైనా రక్షించుగాక అంటే శత్రువులు ఉండాలని అర్థం. ఇక్కడ ఉండేది వీళ్ళిద్దరే. సరేనా, మమ్మల్ని ఇద్దరిని రక్షించుగాక అంటే ఎవరి నుంచి, దోమల నుండే, ఎవరి నుండి, ఏమో తమాషా అదే. సహనౌ అవతు అవాం ఇతి. నవ్ అంటే అవాం, మమ్మల్ని ఇద్దరిని కూడాను. అవతు పాలయతు ఇతి అర్థ. ఎట్లా పాలిస్తాడు భగవంతుడు? విద్యాస్వరూపేణ, విద్యాస్వరూపేణ కహ సయేవ పరమేశ్వర ఉపనిషత్ ప్రకాశిత నౌ ఆవాం అవతు పాలయతు ఇతి అభిప్రాయ. భగవంతుడు మమ్మల్ని రక్షించుగాక, మమ్మల్ని ఇరువురిని రక్షించుగాక. ఏ విధంగా రక్షిస్తాడు బాబు నిన్ను? విద్యాస్వరూప ప్రకాశేన, జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూప వెలుగు ఎవరది? కహ స ఏవ పరమేశ్వర, సాక్షాత్తు భగవంతుడు. ఆయన నౌ అవాం మా ఇరువురిని కూడాను పాలయతు. మరి ఆయన ఎక్కడి నుంచి రక్షిస్తాడు? జ్ఞానస్వరూపం అయినటువంటి వాడు. ఉపనిషత్ ప్రకాశిత, ఈ ఉపనిషత్తులో ఏదైతే ప్రకాశింపబడుతూ ఉందో ఆ స్వరూపం తానే. కనుక ఉపనిషత్ ప్రకాశిత స ఏవ పరమేశ్వర ఆవాం నౌ అవతు పాలయతు మమ్మల్ని రక్షించుగాక. నిజమే. అంటే ఉపనిషత్తులో ఏ జ్ఞానమైతే బోధింపబడి ఉందో అది పూర్ణంగా మనకు అందాలి. మధ్యలో ఎవరైనా శత్రువులు దాన్ని హరించవచ్చు. దీన్ని పరమాత్మ మమ్మల్ని అలా శత్రువుల బారి పడకుండా రక్షించాలి. ఎవరినైనా శత్రువులు అక్కడ? నిద్రాలస్య ప్రమాదాత్ కాన్ హై తుమ్ కాన్ హై లయా లయా. ఇంకా ఇక్కడ ప్రారంభం కాలేదు కానీ రెండో శాస్త్రం కూడా ఉపనిషత్తు అంటేనే లయ. ఉపనిషత్తు అంటేనే లయ. ముందేమో జాగ్రత్తగా కూర్చుంటారు, తర్వాత అలా. అందుకనే నేను భోజనశాల కూడా ఎందుకన్నానంటే అక్కడ ఎక్కువ అవుతుంటే ఇక్కడ తక్కువ అవుతుంటది పరిస్థితి. నిద్ర నిద్ర అలస్య ప్రమాద తమాషండి. అలస్య ఇది ఒకటి. మళ్ళీ ఈ నిద్రను తట్టుకోవడం ఒక బాధ. రెండవది అలస్యం అంటే లేజినెస్, సోమరితనం. కొద్దిసేపుని తర్వాత తింటా అదే. ఇప్పుడు సోమరితో భలే బాధ. అసలు ఏమి మారనివాడు సోమరి. నేను చోట రాశాను కూడా, వాగి వాగి ఆగుతాడు వదరబోతు. ఒకడు వదరబోతుంటాడు, ఊరికే మాట్లాడేవాడు. ఒకడు వాగి 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 ఆగుతాడు వదరబోతు. బాధలొస్తే మారుతాడు పొగరబోతు. వ్యాధులొస్తే మారుతాడు త్రాగుబోతు. ఏది వచ్చినా మారనివాడు సోమరిపోతు. అలస్య అచ్చా వీడు మారడం. ఈ సోమరితనం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఒకటే పోస్ట్పోన్మెంట్ అంతే. ఈ రోజుల్లో బాగా వినేసిపోయి నోనో చేసి ఇంతవరకు వృధా చేసుకున్నాం, ఇంకేదో ఆశ్రమం కూడా మారిపోతా ఉండదు, స్వామీజీలో కూడా చాలా మార్పు వచ్చేస్తాం, ఇంకేం లాభం లేదు, మనం కూడా సాధన ప్రారంభించాల్సిందే. రేపు మార్నింగ్ 4 o'clock, 4 o'clock లేచేదాను. ఈరోజు ఏం వారం? అబ్బా వారం మంగళవారం వద్దులే. అయితే ఇది ఏ రోజుకి ఆ రోజే కా, ఇంక ధ్యానం లేదు ఏమీ లేదు. ఇది తామర, ఎందుకంటే వేదాంతంలో ఇది ఆఖ్యాయిక ఇప్పుడు ప్రారంభం అవుతుంది కనుక నచికేత వాక్యాన్ని. అందువల్ల ఇంకో చిన్న ఆఖ్యాయిక చెప్తా. వేదాంతంలో సాధారణంగా ఒక చిన్న విషయం చెప్తూ ఉంటారు ఒక ఆఖ్యాయిక. అదేంటంటే సోమరిపోతు ఎట్లా ఉంటాడంటే, ఒక ఇద్దరు సోమరిపోతులు పడుకొని ఉన్నారట చెట్ల కింద. అవి నేరేడు చెట్లు, అల నేరేడు పండ్లు. ఇద్దరు ఎల్లకెలా పడకుండా, వాడికి మించిన సోమరి వీడు, వీడికి మించిన సోమరి ఎవ్వరు లేరు వాడు తప్ప. ఇద్దరు అలా ఎల్లకెలా పడుకొని పడుకున్నారు. ఇంకంతే ఇంకేమి లేదు, ఎండో పెడితే తింటారు మళ్ళీ పడుకుంటారు. వాడికి ఆకలి వేస్తూ ఉంది. ఈ లోపల ఆ పైన అలనేరేడు పండు కింద పడిందట. ఎక్కడ పడింది అది? వాడి పక్కన పడింది. ఇప్పుడు వాడు ఎత్తి నోట్లో వేసుకోవాలి అది, దానికి సోమరి తమాషా చూడండి. ఇంకెవరిని పిలవాలి అప్పుడు? వీడొక్కడే ఉండేది, వీడు అస్సలేవాడు. ఎందుకంటే నీకే దగ్గరకు ఉంది కదా, నువ్వు ఎత్తి నా నోట్లో వేయనివాడు. వీడు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు అనుకున్నాడట, మనం కొంత నిరీక్షిస్తే మంచిదని. అలా నిరీక్షిస్తూ ఉంటే ఈ లోపల ఎవరో పోతూ ఉన్నారు ఒక అతను. అతనెవరు, క్లాస్కి లేటుగా పోయేవాడు ఉపనిషత్తుకి. ఆయన తొందర తొందరగా పోతూ ఉంటే ఆయన్ని పిలిచి, ఏమండి అని అంటే, వాళ్ళు పడుకొని ఉండరు, ఏమన్నా ప్రమాదము? ఎందుకంటే రోడ్ సైడ్ పడుకొని ఉన్నాడు కదా, ఏమన్నా ఆటో రిక్షా పోయిందేమో, ఎందుకని ఇట్లా అయ్యాడా అని అనుకుని వాళ్ళ దగ్గరగా వచ్చి, ఏనాయనా అన్నంట, ఏమి లేదండి, నా పక్కన నేరేడు పండు పడింది చూశాను. అంటే ఇటు తిరిగి చూడలే, ఇట్లాగే చూశాడు. అది కాస్త ఎత్తి నా నోట్లో వేస్తారా? ఆయన అన్నంటే, ఛీ, యూజ్లెస్ ఫిలస్, దేశం ఇట్లా పోడైపోవడానికి కారణం ఇలాంటి వాళ్ళు. ఇంకా ఆయన గొడవ అయింది, ఆయనకి దేశం కావాలా, ఆయనకి దేశం. ఆయన తిట్టి తిట్టి తిట్టి, ఛీ, మీరు ఎప్పుడు బాగుపడతారు, దేశం ఎట్లా బాగుపడుతుంది, స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది అని ఆయన ఏదో బాగేసి ఆయన విడిపోయాడు. ఆయన పోయిన తర్వాత ఈ పక్కన వాడు ఆయన పోతూ ఉన్నాడు, వీడంటాడట, కావాలి ఆ వెతవకి, కావాలి అట్లా తిట్టండి, ఇంకా తిట్టండి, ఇంకా తిట్టండి, ఆ వెతవకి అట్లా కావాల్సింది. ఆయన పోతున్నవాడు తిరిగి చూసి, ఈయనెవరు అని. ఎందుకంటే ఒకే క్లాసులో ఉన్నారు ఇద్దరు, ఒకటే క్లాస్. అప్పుడు ఆయన ఇండియన్ వైపు తిరిగి, ఎందుకన్నా ఆయన ఎందుకు తిట్టాలి, నన్ను అడిగాడు నేను తిట్టాను, నీకేం బాధ అని అంటే, ఏమి లేదులేండి, ఇంతకుముందు నాకు కాస్త ఉమ్ము వచ్చిపోయి ఫు అన్నాను, అది నా ముఖాన్ని పడింది, తుడువురా అంటే తుడవల వాడు, అందుకని ఆ వెసవని తిట్టాలి తిట్టాలి తిట్టండి. వీళ్ళని ఉపనిషత్తులు కూర్చొని పెట్టారనుకోండి, చెప్పేవాడి గుండెలు ఆసుపత్రికి చేరడం తప్ప. అందుకని నిద్ర ఆలస్య ప్రమాదాత్, ఇది నిద్ర ఒకటి శత్రు. పాపం వాళ్ళిద్దరు కూర్చొని గురువుకు వస్తాయి నిద్ర, అసలు నిద్రపోనోడే గురువు అంటే. ఎప్పుడు చూసినా లైటు ఎవరి రూమ్ లో వెలుగుతుంటదో అతని పేరు గురుహు, అది విషయం. కానీ తమాష ఏంటంటే, గురువుకి ఎలాగో నిద్ర రాదు, నిద్రపోయేటువంటి భాగ్యవంతుడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఉపనిషత్తులో శిష్యుడే, ఆయనకి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడు, నిద్రపోలేడు, అంతే, ఆపేసి లేచిపోవాలి తప్ప నిద్రపోలేడు. ఆయన నిద్రపోయే అవకాశం ఉంటుంది, ఆయన ఒక్కడిని చేయమంటే చేయడేమోనని ఈయన కూడా కలిసి సహనా అవతు నౌ అవాం సహా సహైవ అవతు పాలయతు. కనుక నిద్ర అలస్య ప్రమాదం. ఇక్కడ ప్రమాదం అంటే ఏంటంటే, చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఆధ్యాత్మిక సాధనలు అనేటివి అంత తేలిక కాదు, అది కష్టంగానే ఉంటది. ఇప్పుడు బ్రహ్మముహూర్తం లేవాలి, కష్టమే, కానీ ప్రయత్నశీలుడికి ఏది కష్టం కాదు. సరేనా? పగలు నిద్రపోవడం మంచిది కాదు, కష్టంగా ఉంటుంది, కానీ ప్రయత్నం చేస్తే ఏది కష్టం కాదు. ఏ ప్రయత్నం చేయకుండా బ్రహ్మ విద్యను పొందుతాం అనుకోవడం అనూహ్యమైన విషయం. కనుక నిద్రాలస్య ప్రమాదాలు వీటిని, ఇవి శత్రువులు గనక వీటి నుంచి మమ్మల్ని అవతు పాలయతు రక్షమాం ప్రభో. హే పరమేశ్వర, ఉపనిషత్ ప్రకాశిత స్వరూప జ్ఞానేన, కాబట్టి విద్యాస్వరూప ప్రకాశేన మాం పాలయతు ఇతి. కాబట్టి సహనా వవతు సహనౌ భున్నక్తు తత్ఫల ప్రకాశేన, భున్నక్తు అనుభవం, తత్ఫల ప్రకాశేన నౌ అవాం సహైవ అవతు పాలయతు. కాబట్టి ఆ ఉపనిషత్తు ఏ ఫలాన్ని అయితే ఇస్తూ ఉందో జ్ఞానం, ఆ ఫలాన్ని మేము అనుభవించేటట్టుగా, దాన్ని హృదయంలో సుస్థిరంగా నిలుపుకునేటట్టుగా మమ్మల్ని కాపాడు. సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై సహవీర్యం సహైవ ఆవాం వీర్యం కరవావహై. ఏమిటా వీర్యం? శక్తి. విద్యాకృత వీర్యం, అది విద్యాకృత వీర్యం. ఏ జ్ఞానాన్ని అయితే మేము అనుకుంటున్నామో అది వీర్యం. సామర్థ్యం ఇది సామర్థ్యం. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందుకునేటువంటి సామర్థ్యం, అటువంటి దాన్ని మేము సంపాదించదముగాక. కరవావహై, కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి పరమేశ్వర. మా జ్ఞానం సుస్థిరంగా మాలో నిలిచేటట్టుగా మమ్మల్ని నువ్వు కాపాడాలి. కాబట్టి మేము ఏదైతే ఏ జ్ఞానాన్ని అయితే పొందాలని ఇక్కడికి వచ్చామో, విద్యాకృత వీర్యం సామర్థ్యం, అది కరవావహై ఆవాం. మేమిరువురం కూడాను దానిని సంపాదించుకునేదము కాక. తేజస్వినావధీతమస్తు, తేజస్వి నౌ అధీతం అస్తు, అది అక్కడ నౌ అధీతం తేజస్వి అస్తు. నౌ మా ఇరువురికి కూడాను అధీతం, ఇక్కడ ఏదైతే మేము అధ్యయనం చేస్తూ ఉన్నామో ఇది మాలో గొప్ప వెలుగును నింపుగాక. ఎందుకని, అజ్ఞానం అనేటువంటి అంధకారం, అవిద్యా నివృత్తి జరగాలి గనక, అవిద్యా నివృత్తి జరిగితేనే ఆత్యంతిక సంసార అభావ, ఇది జరగాలి అనేటట్లయితే ఆ సామర్థ్యాన్ని మేము సంపాదించుకుంటాం. ఏ తేజస్సునైతే మేము ఇక్కడ సంపాదించుకుంటున్నావో, నౌ అధీతం తేజస్వి అస్తు అంటే ఆవయోహో సిదేశ్ ఆవయోహో యత్ అధీతం తత్ స్వధీతం అస్తు. అదే అక్కడ ఇంకా ఏదైతే మేము అధ్యయనం చేశామో, అధీతం యత్ అధీతం తత్ స్వధీతం అస్తు. ఏదైతే అధ్యయనం చేశామో అది మాకు స్వాధీనమగుగాక. అధీతం స్వధీతం అస్తు. అధ్యయనం చేసి మళ్ళీ వెళ్ళిపోతే ఏం ఉపయోగం? కనుక ఏదైతే అధ్యయనం చేశామో ఈ జ్ఞానం మా మనసులో సుస్థిరంగా ఉండాలి. యత్ అధీతం తత్ స్వధీతం అస్తు. ఏది ఆ తేజస్సు ఆవయోహో, మా ఇరువురికి కూడాను. కాబట్టి అధ్యయనం చేసినటువంటిది మన స్వాధీనం కావాలి. మా విద్విషావహై, ఇదే శిష్యాచార్యౌ ఇరువురికి కూడాను ఆవాం, మా ఇరువురికి కూడా. మా విద్విషావహై, విద్విషావహై మా, అది విద్విషావహై అన్యోన్యం. మా ఇరువురికి కూడాను ఒకరి మీద ఒకరికి ద్వేషము కలుగకుండా ఉండుగాక. విద్విషావహై మా, మా విద్విషావహై, కాబట్టి మాలో ఏ విధమైనటువంటి ద్వేషం కలగకుండా ఉండుగాక. ఇదేమిటి స్వామీజీ, ఇది ఎందుకు వచ్చింది ద్వేషం? ఏమో రావచ్చు. ఆ మా అనేది మాత్రం కొన్ని దీంట్లో శిష్యుడికే వర్తిస్తుంది, ఇదంతా గురువుకు వర్తించదు. ఎందుకంటే జ్ఞానస్వరూపుడు గనక ఆయనలో ద్వేషాలు కదిలే అవకాశం లేదు, వీడిలో కదిలే అవకాశాలు ఉంటాయి. ఎందుకని, రాగద్వేషాలు ఉండేవాడు గనక వీడి యొక్క, వీడికి అనుకూలంగా గురువు ఉన్నాడు అనుకోండి, ఓకే, వాడి దౌర్భాగ్యానికి ఆయన నాట్యం చేయలేదనుకోండి, ద్వేషం స్టార్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. నీవే చెప్పరా అంటే బాగుండదు. అందుకని ఆయన కూడా కలిసి చెబుతున్నాడు ఈ తమాషతోండి, మా విద్విషావహై, ద్వేషం లేనివాడు ద్వేషాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. విద్విషావహై మా, మా ఇరువురిలో కూడాను ద్వేషం అనేది కలగకుండా ఉండుగాక. శాంతి 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 ఓం ఇది త్రిర్వచనం. శాంతివచనం మూడు సార్లు, త్రిర్వచనం ఇది మూడు సార్లు కాదు, త్రిర్వచనం త్రిహి, సరేనా, త్రిర్వచనం మూడు సార్లు పలకడం. శాంతి 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 అంటే త్రిర్వచనం సర్వదోషోపశమనార్థం ఇది. సర్వదోష ఉపశమనార్థం త్రిర్వచనం శాంతి. కనుక మూడు రకాలైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయి, సర్వదోషోపశమనార్థం సమస్తమైనటువంటి దోషాల్ని ఉపశమింపజేయడానికి మూడు సార్లు శాంతి పలకడం అంటే ఏ విధమైన అవరోధమైనా సరే దీంట్లోనే ఉందని అర్థం. ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు, ఆ రోజుల్లో ఎక్కడో కొండల దగ్గర, నదుల దగ్గర, నదీ తీరాల్లో చేస్తున్నా, వర్షం వచ్చేస్తుంది, ఏం చేస్తారు? లేచిపోవాలి కదా. చెప్పండి, వర్షం రావాలని ఎవరు పిలిచారు, ఎవరు ఆహ్వానించారు? ఇవి మన చేతిలో లేనటువంటి విషయాలు కనుక ఇది ఆది దైవిక విఘ్నం, పరమాత్మ నుంచి వచ్చింది, మనకు సంబంధించింది కాదు. ఇక్కడ చట్టాలున్నాయి, ధర్మాలున్నాయి, నియతి ఉంది, నియమం ఉంది, ఏది ఎందుకు జరుగుతున్నదో ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవడానికే మనం ఉన్నాం. ఇవి భగవంతుని యొక్క చట్టాలు. యోయత్ కర్తాహ సతగ్నహ, ఈ సృష్టికి కారణమైనటువంటి భగవంతుడికి ఆయన యొక్క అధ్యయనంలో ఈ చట్టాలున్నాయి, వాటికి మనం తలవంచవలసిందే కానీ అర్థం చేసుకోవాల్సిందే కానీ మార్పు చేయలేం. కనుక ఎప్పుడు ఏదైనా రావచ్చు. అలాంటి వాటి వల్ల భగవత్ సంబంధంగా వస్తున్నటువంటి విఘ్నాలు మనకు విఘ్నం కలిగించవచ్చు. అది కూడా వద్దని పరమాత్మనే ప్రార్థిస్తూ ఉన్నాం. హే భగవాన్, అలాంటివి లేకుండా చెయ్యి. ఓం శాంతి. నీ నుండి ఏమి రాకపోయినా చుట్టుపక్కల వస్తాయి. మళ్ళీ అదేమో ఆది దైవికం, ఈ చుట్టుపక్కల హారన్స్ ఉన్నట్టుండి గేదె అరిచేది. గేదె పర్వాలేదు, గార్ధవం అయితే తట్టుకోలేము. అది ఇంకా ఎంతసేపు అయినా అరుస్తుంది అది. అది ఎంతసేపు అరుస్తుంది తెలియదు, మనం చూస్తూ ఉండాలి. ఆపినంత వరకు, స్టార్ట్ చేసేవరకు, మళ్ళీ స్టార్ట్ చేసేది అనుకోండి, మనం చేసేదండి. అందువల్ల ఇదంతా ఆది భౌతిక విఘ్నాలు మన చుట్టూ ఉండేటివి అంటే. కనుక ఆధ్యాత్మికం పరమాత్మ నుంచి ఏం ట్రబుల్ లేదు, ఫ్లైట్స్ ఊరికే తిరగడం లేదు పోయని, ఏ బాధ లేదు. కానీ లోపల ఉండ ఏదో ఒకటి కదలుతుంది, ఏదో ఒకటి కదలుతుంది లోపల నుంచి. ఇంకా అక్కడి నుంచి చూస్తా ఉండడం ఆయన ఏం చెప్తూ ఉన్నా. ఇది ఆది దైవికం కాదు, ఆది భౌతికం కాదు, కానీ వీటిలో కనెక్షన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు టిఫిన్ పోయామనుకోండి, ఆయన తొందర కాని వయ్యా పెట్టవయ్యా, నేను తొందరగా పోతాను స్వామి చెప్పాడు, ఉండవయ్యా చాలు కానీ అన్నాడు. ఇప్పుడు అక్కడ గొడవ పెడితే అది ఆది భౌతికం, అసలు యాక్చువల్గా అది ఆధ్యాత్మికం అయి కూర్చుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి మా విద్విషావహై విద్విషావహై మా అంటే మాకు ఏ ద్వేషం ఉండకుండా ఉండగాకండి. అప్పుడు అంటాడు ఆ వడ్డిచ్చేవాడికి నా మీద ద్వేషం ఉంది, దానికి దీనికి సంబంధం లేదు కనెక్షన్. ఇది ఆధ్యాత్మిక లోపలిదే కనుక శాంతి అని ఆలోచన మన వ్యవహారం. ఊరుకో ఊరుకో ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఇంకేలే. ఈ విధంగా శాంతి మంత్రం చెప్పి అంటే ప్రిపేర్ చేస్తాడు అనమాట. ఇంకేం లేదు, మైండ్ ని ఎట్లా కట్టుకున్నాం తప్పదు కదా ఏకక. ఇది ఎక్కడ పోయి ఏం చేస్తుందో తెలియదు, మనకే నమ్మకం లేదు. ఇప్పుడు మనసుకు వచ్చిన బాధ ఏంటంటే మనమేమో అన్ని మర్చిపోగలం అదృష్టవంతులం గనక. దానికి ఎప్పుడంటే ఏదంటే జ్ఞాపకం వస్తాయి చూడండి, ఎటువంటిది తమాషా. కనుక ఆ జ్ఞాపకం వచ్చినాయి గనక మన మనసును కదిపేటివైతే కుమ్మిలేట చేసేటి అయితే భగ్నం అయిపోతుంది జ్ఞానం. కనుక ఇది లేకుండా ఉండడానికి ఓం శాంతి శాంతి శాంతి. నా చేతిలో లేదు, నాకైతే జ్ఞానం ఉంది, నేను బోధించగలను. ముసలాళ్ళు నేనేం చేసి ప్రతి చోట సరేనా. ఈ విఘ్నాలు లేకుండా ఉండడానికి శాంతి మంత్రం చేసి మనసును చక్కగా శుద్ధి చేసుకుని గురు శిష్యులు ప్రారంభం చేస్తూ ఉండారు. ఇది శాంతి మంత్రం. ఇప్పుడు ఉపనిషత్తు ప్రారంభమవుతుంది, ప్రారంభం చేస్తున్నాను. శాంతి మంత్రమేమో ప్రతి ఇక ఈ క్షణం నుండి, ఎందుకంటే ఉపనిషత్తు ప్రారంభం చేశాను గనక ఉపన్యాస ప్రారంభమే మీరు నేను కలిసి శాంతి మంత్రం చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. మంత్రాలు మాత్రం మారిపోతూ ఉంటాయి కానీ శాంతి మంత్రం మాత్రం ఇదే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇది మారదు. కాబట్టి ఇది ఒక రాపోర్ట్, బాగా అర్థం చేసుకోండి. ఎట్లంటే ఫోన్ మాట్లాడుతుంది చూసారా. ఆయనకి మాట్లాడాలని ఫోన్ చేస్తే మొదట అనేది ఏంటి, ఏంటి దాని అర్థం? సరేలేండి, పోనీ అది అనకుండా మాట్లాడితే ఏమైంది? ఎత్తుకుంటానే హలో వెంకటరామయ్య గారు, నేనండి మాట్లాడుతున్నానండి, నిద్రపోపకండి, నిద్ర ఆలస్య ప్రమాదం. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. అర్థమవుతుందా? చూసారా, హలో. ఆయన కూడా మళ్ళీ హలో. ఇంక దీంట్లో రకరకాల, ఇక్కడ మాత్రం ఒకే రకమైన ట్యూన్ పెట్టారు. అక్కడ హలో ఒకరు హలో హలో ఇంకొక ఆయన హలో, మరొకరు హలో. బెస్ట్ వాయిస్ ఉపనిషత్తులో కూడా అది ఉంది కానీ ఒకే విధంగా ఉండాల. ఓం సహనా భవతు, అంతేగాని ఓం సహనా భవతు. నై అయిపోరదు. ఓం సహనాభవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కనుక ఇది హలో లాంటిది. రోజు మనకు కూర్చుండే శాంతిని అంటే హలో అంటే ఆ పక్కడు రెడీ అయ్యాడు, ఆ పక్కడు కూడా హలో రెడీ అయ్యాను, నేను ఇంకా మాట్లాడతాం అర్థమవుతుంది. అట్లాగే వస్తాను శాంతి మంత్రం చెప్పగానే నేను హలో, మీరు కూడా హలో, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నాను, హలో హలో. కానీ తమాషా ఏంటంటే ప్రతిసారి ఫోన్ ఎత్తుకున్నప్పుడంతా హలో ఉంటుంది, సబ్జెక్ట్ మాత్రం మారిపోతాం. హలో మాత్రం అట్లా ప్రతి ఉపన్యాసంలో హలో శాంతి మంత్రం, తర్వాత సబ్జెక్ట్ మాత్రం మారిపోతుంటది. అర్థమైంది కదా? కమాన్ స్టార్ట్. ఓం ఓం ఉషన్ హవై వాజశ్రవస సర్వం వేద సందదౌ దదౌ. వస్తుంది అక్కడ, నేను చదివినట్టుగా మీరు కరెక్షన్ చేసుకోండి, ఒత్తు తప్పు. ఓం ఉషన్ హవై వాజశ్రవస సర్వం వేదసం దదౌ తస్య హనచికేతానామ పుత్రః ఆస. ఉషన్ హవై వాజశ్రవస సర్వం వేదసం దదౌ తస్య నచికేతాన్నామ పుత్ర ఆస. పుత్రః ఆస ఉషన్ ఇచ్చన్ ఇతి. ఉషన్ ఏదో కోరి, ఉషన్ ఫలం, ఇచ్చన్ ఇతి ఏదో ఫలాన్ని కోరి. ఉషన్ హవై వాజశ్రవస వాజశ్రవసుడు. అర్థమవుతుంది అంటే వాజశ్రవుని కుమారుడు వాజశ్రవసుడు. సర్వం వేదసం దదౌ. సర్వం వేదసం, వేదసం ధనం ఐశ్వర్యం ఇది సర్వస్వం. సర్వవేదసం సమస్త ధనం సర్వస్వం దదౌ దత్తవాన్ ఇది దానం చేసేసి సమస్తం ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సంపదని అంతా సమస్త ధనాన్ని సర్వస్వాన్ని దానం చేశాడు దదౌ. తస్య యజమానస్య వాజశ్వరుడెవరో ఆ యజమానికి హా నచికేత నామ పుత్రః ఆయనకి నచికేతుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆస ఆస అంటే బభూవ కథ, ఇది ఆఖ్యాయిక. అందువల్ల ఆఖ్యాయికలో మన కథ చెప్పేటప్పుడు ఒక రాజు ఉన్నాడట అంటే చూసారా, అది ఆస, అది తమాషా పదం అది. కనుక ఆయనకు కుమారుడు ఉన్నాడట, ఇది కథ చెప్పడం గనక ఆఖ్యాయిక గనక. కాబట్టి ఉషన్హవై వాజశ్రవస సర్వం వేదసం దదౌ తస్య హ నచికేత నామ పుత్ర ఆస. కాబట్టి వాజశ్రవసుడు అంటే వాజశ్రవుని కుమారుడు. ఇతడే ఉద్దాలక మహర్షి. ఇతను ఉద్దాలకుడు అనేస్తే మనకు డైరెక్ట్ గా తెలిసి ఉండేది, కానీ అట్లా అనకుండా వాజశ్రవస అంటే వాజశ్రవని కుమారుడు, వాజశ్రవుని కుమారుడు వాజశ్రవస. అది ఆడ తమాష. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు రాముడు అంటే అర్థమైపోద్ది దాశరథి అన్నప్పుడు దశరథుని కుమారుడు అని అర్థం. అట్లాగే వాజశ్రవుని కుమారుడు వాజశ్రవసుడు. ప్రత్యేకించి ఈ మాట ఉపనిషత్తు మాట్లాడడంలో ఆ ఫాదర్ యొక్క రెఫరెన్స్ కూడా ఏదో ఉంది ఇక్కడ, ఆయనకి ఇక్కడ ఏదో లింక్ ఉంది. ఏంటంటే వాజశ్రవస సిదేశ్ వాజశ్రవ ఆయన, వాజశ్రవస ఈయన. వాజశ్రవ తండ్రి, వాజశ్రవసహ కుమారుడు, వాజశ్రవుని కుమారుడు వాజశ్రవసుడు. ఓకే, వాజం అంటే అన్నం ఇత్యర్థ. వాజం అన్నం. తద్దానాది నిమిత్తం శ్రవ యశ యశస్సు ఇది. కాబట్టి వాజశ్రవ వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో, వాజశ్రవసుని తండ్రి వాజశ్రవ వాజశ్రవసు ఎవరైతే ఉన్నాడో ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వాజం అంటే అన్నం, వాజం అంటే అన్నం. తద్దానం నిమిత్తం యశ, అంటే ఎక్కువగా అన్నదానం చేశాడు అని అర్థం. ఎక్కువగా అన్నదానం చేశాడు కాబట్టి అన్నదానం చేయడం వల్ల తద్దాన నిమిత్తం యశ కీర్తి, ఆయనకి యశస్సు, కావలసినంత కీర్తి వచ్చింది. అది శ్రవ. శ్రవ అంటే యశ, యశ అంటే యశస్సు, యశస్సు అంటే కీర్తి. కాబట్టి అన్నాది దాన నిమిత్తం యశ యశస్సు శ్రవ ఇది. అందువల్ల అన్నదానం ఎక్కువగా చేసినటువంటి వాడు గనక ఆ ఖ్యాతి వల్ల ఆయన వాజశ్రవ. అంత దాన ధర్మాలు చేసినటువంటి వాడు కొడుకు ఎట్లా ఉంటాడు? అంతే, దాని అర్థం ఇంకేమి లేదు. కాబట్టి ఇది త్యాగమయమైనటువంటి కుటుంబం, త్యాగాలు చేసిన కుటుంబం, దాన ధర్మాలు చేసినటువంటి కుటుంబం. కాబట్టి వీళ్ళ తండ్రి వాజం అన్నం ఎక్కువగా చేశాడు, అన్నదానం చేశాడు, అందుకని శ్రవ ఆయనకి కీర్తి వచ్చింది, యశస్సు. ఆయన కుమారుడే ఈయన వాజశ్రవస. ఈ వాజశ్రవసుడు, వాజశ్రవుని కుమారుడు వాజశ్రవసుడు, సర్వం వేదసం దదౌ. సర్వం వేదసం, సమస్త ధనం, సర్వస్వం దదౌ దత్తవాన్, దానం చేశాడు. ఇక్కడ అర్థం ఏంటంటే సర్వం, సర్వస్వం, సమస్త ధనం ఎక్కడ దానం చేస్తారంటే విశ్వజిత్ యాగంలో దానం చేస్తారు. కాబట్టి విశ్వజిత్ యాగం, విశ్వజిత్ యాగం. కాబట్టి విశ్వజిత్ యాగం అనేది ఎవడు చేసినా దాని యొక్క చివరలో దక్షిణల రూపంలో ఏం చేయాలని తెలుసా? తనకు ఏదైతే ఉందో ఆ సమస్తాన్ని ఇచ్చేయాలి. సర్వస్వం, సమస్త ధనం దదౌ దత్తవాన్, ఇచ్చేశాడు దదౌ. తస్య అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఉపనిషత్తు ఇట్లాగే ఉంటుంది. కనుక వాజశ్రవుని కుమారుడు వాజశ్రవసుడు, ఆయన విశ్వజిత్ యాగం చేశాడు, యాగ సమాప్తి వచ్చింది, యాగ సమాప్తి సమయంలో దానం చేయాలి. ఏం దానం చేశాడు? సర్వం వేదసం దదౌ, సర్వం వేదసం, సమస్త ధనం దదౌ దత్తవాన్ ఇది ఇచ్చేశాడు. తస్య యజమానస్య ఇది, ఆ యాగం చేశాడే వాజశ్రవసుడు, ఆ యజమాని, ఆయనకి నచికేత నామ పుత్రః, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు నచికేతుడు. ఆయనే మన కఠోపనిషత్తుల హీరో, దిస్ బాయ్. నెక్స్ట్, తగంహ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ. శ్రద్ధ వతు, నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్ చేసుకుంటూ పోండి, తప్పులో. శ్రద్ధ ఆవివేశ సో అమన్యత. తగంహ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధ ఆవివేశ సహ అమన్యత ఇతి. సో మన్యత సహ అమన్యత, ఆ పదం మాత్రం తరువాత మంత్రానికి సంబంధించింది. జస్ట్ లిసన్. తగంహ కుమారగం సంతం, కుమారగం కుమారం ఇతి, యజమానస్య కుమారం, ఆ వాజశ్రవసుని కుమారుడైనటువంటి వాడు నచికేతుడని ఇప్పుడు ఎవరినైతే విన్నామో, కుమారగం కుమారం సంతం, కుమారం వయసు ఇచ్చేశాడు. అవళ్ళేసే కుమారం, 5 ఇయర్స్, 5 సంవత్సరాల వయసులో ఉండేవాడిని. ఇప్పుడు మనవాళ్ళు అశోక్ కుమారు, కిషోర్ కుమార్ అది కాదు, అర్థమవుతుంది. కుమారం అంటే 5 సంవత్సరాలని అర్థం, తమాషా చూడండి. ఇప్పుడు ఈ పిల్లవాడు హీరో ఎంత వయసు చూడండి, 5 years boy. నచికేతుడి వయసు 5 సంవత్సరాలు. అది కుమారగం ప్రథమ వయస్కం ఇది. కుమారం అంటే ప్రథమ వయస్కం. ప్రథమ వయస్కం అంటే 5 సంవత్సరాల వరకు, అది ప్రథమ వయస్కం. కుమారగం సంతం, సంతం తద్బాలః బాలకః సంతం సృజన శక్తి సంపన్నః. సృజన శక్తి, మంచి ఆలోచన పరుడు ఆ కుర్రవాడు. 5 సంవత్సరాలే గాని పెట్ట కొంచెం సరే ఈ కోత ఉంటదిలే. సంతం దక్షిణాసు నియమానాసు, ఇది టైం, దక్షిణలు ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. దక్షిణాసు నియమానాసు, ఆ తండ్రి దక్షిణలు ఇస్తూ ఉన్నాడు, యాగం అయిపోయింది. ఈ సమయంలో ఈ పిల్లవాడికి శ్రద్ధ, వైదిక శ్రద్ధ, శ్రద్ధ అవివేశ, ఈ పిల్లవాడిలో శ్రద్ధ ప్రవేశించేసింది. శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి. ఏమిటి స్వామీజీ, ఏం ప్రవేశించింది ఏంటి? ఏమో వైదిక శ్రద్ధ వచ్చేసింది ఈ పిల్లవాడిలో. సో అమన్యత, ఇది తరువాత మంత్రానికి సంబంధించింది. కనుక ఇప్పుడు దక్షిణలు ఇచ్చేటువంటి సమయం, బాగా అర్థం చేసుకోండి. విశ్వజిత్ యాగంలో తండ్రి వాజశ్రవసుడు దక్షిణలు ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కాస్త ఆలోచనాపరుడు, సృజనశక్తి సంపన్నుడైనటువంటి ఈ పిల్లవాడు, 5 సంవత్సరాల కుర్రవాడు నచికేతుడు ఎవడైతే ఉన్నాడో, ఈ నచికేతుడు వైదిక శ్రద్ధ వచ్చేసింది తనలో. ఇప్పుడు సోమన్యత అంటే సహా అమన్యత, ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడట. ఇది తర్వాత మంత్రాన్ని కనెక్షన్. నచికేత అమన్యత, సహా అమన్యత, నచికేత అమన్యత, విచారితవాన్ ఇత్యర్థ. అంటే విచారిస్తూ ఉన్నాడని అర్థం దాని గురించి. ఎవరు ఈ పిల్లవాడు? 5 సంవత్సరాల పిల్లవాడు దక్షిణలిచ్చే సమయంలో తండ్రిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సోమన్యత, సో అమన్యత, పీతోదకాః జగ్దతృణాః దుగ్ధదోహాః నిరింద్రియాః ఆనందానామతే లోకాః, ఆనందానామతే లోకాః తాన్ సగచ్చతి తా దదత్. ఇది మళ్ళీ ఇక్కడ ఇంప్లికేషన్. ఏమిస్తున్నాడండి దక్షిణలు అంటే, ఈ పిల్లవాడు సో అమన్యత విచారితవాన్, విచారిస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు. ఎందుకో తెలుసా? ఇవ్వవలసిందంతా ఇచ్చేశాడు పాపం. సర్వం వేదసం దదౌ, సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చివరిలో ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ఆవులను కూడా ఇచ్చేశాడు, చివరి కొన్ని మిగిలాయి అవి ఇవ్వబోతూ ఉన్నాడు. ఏటి ఆవులు? ఈ పిల్లవాడు చూచాడు, సో అమన్యత సహా అమన్యత సహా నచికేత అమన్యత విచారితవాన్, ఆలోచిస్తూ ఉన్నాడట. ఏమన్నా తెలుసా? ఏంటి అసలు ఎట్లాంటి ఇస్తున్నాడు మా ఫాదర్? ఎలాంటివి తెలుసావి? పీతోదకాహ అంటే ఏంటి తెలుసా? పీతోదకాహ నీళ్లు తాగేసాయట. వండర్ఫుల్ సెంటెన్సెస్ ఇవన్నీ. ఇప్పుడు ఏ ఆవులనైతే ఇస్తూ ఉన్నాడో ఈ ఆవులు నీళ్లు తాగాయి. తమాషా, నీళ్లు తాగేశాయి పీతోదకాహ. రెండవది జగ్దతృణాహ గడ్డి తినేశాయి. జగ్ద తృణాహ గడ్డి తినేశాయి. దుగ్ధ దోహాహ పాలిచ్చేశాయి. నిరింద్రియాహ ఇంకా మళ్లీ కట్టు కట్టేటట్టుగా లేవు. నిరింద్రియాహ గర్భధారణ అసమర్థాహ. ఇది ఇటువంటి ఇస్తున్నాడట తండ్రి పిలిచి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పీతోదకాహ, పీతోదకాహ, పీతం ఉదకం, యాభిహి పీతం ఉదకం యాభిహి పీతోదకాహ అంటే నీళ్లు తాగేశాయి. నీళ్లు తాగేశాయి అంటే ఏంటి దాని అర్థం? నీళ్లు తాగేశాయి గనక ఇంక నీళ్లు తాగవని అర్థం. అదే ఉపనిషత్. నీళ్లు తాగేశాయి గనక ఇంకా మాత్రం నీళ్లు తాగవు. నీళ్లు తాగవంటే ఏంటి? నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇంకేం చేశాయి ఇవి? నీళ్లు వదిలేశాయి. చూడండి పదానికి అర్థాలు, నీళ్లు వదిలేశాయి అంటే తాగి వదిలేశాయి, ఇంకా తాగవలసినవి లేవు. ఏ ఆవులకైతే ఇక నీళ్లు తాగవలసినవి లేవో, ఏ ఆవులు నీళ్లు తాగవో ఇక, ఎందుకని నీళ్లు లేవు గనక వాటికి మాత్రమే. అర్థమవుతుంది? ఇప్పుడు నూకలు చెల్లిపోయాయి, అది మీనింగ్ ఎంప్లాయిడ్. అర్థమవుతుందే? ఇంకా నీళ్లు లేవు వాటికి. మనం అంటాం ఏమై ఆయన తినడం చెల్లిపోయిందంటే ఇంకేం లాభం లేకపోతుంది అంటే ఇంకా నీళ్లు తాగే పరిస్థితి కూడా లేదు. కనుక నీళ్లు కూడా ఎంతవరకు తాగలమంటే మన నీళ్లు కొన్ని ఉంటేనే తాగలం. అవి కూడా చివరిలో మనం తాగలేం, ఇతరులు పోయాల. వాటిని తులసి తీర్థం అంటారు. తాగినంత వరకు తాగి 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 చివరిలో మనం కూడా తాగలేకనే అంటే వాళ్ళు తొందరగా పోయి తొందరగా పోయి పోతా. అరే ఆయన తొందరగా పోతారని ఎవరు చెప్పారు నీకు? పోయి అంతే లే పంపించాలా, తొందరగా తొందరగా. తాగినంత వరకు మనం తాగేది, లాస్ట్ లో మిగిలినవి తులసి తీర్థం. ఇప్పుడు మీకు ఇచ్చుడులే నామంతో బ్రహ్మానంద రసపానం. అదిగో ఆయన చెప్పాడు నాకు నిన్న, స్వామీజీ మీరు ఒకటి అనౌన్స్ చేయాలి. ఏమిటయ్యా? మొత్తం తాగేస్తారేమో. వాళ్ళకి బాటిల్ ఇచ్చిన తర్వాత మనకేంటి? వాళ్ళు డెలిగేట్ ఫీజు కట్టారు, డెలిగేట్ ఫీ కట్టారు, మనం సంచి ఇచ్చేసాము, వాళ్ళు తగిలించుకొని తిరుగుతా ఉండారు. ఇప్పుడు మనకేం సంబంధం? ఎందుకంటే అది మినరల్ వాటరు, మీరు సంకల్పం చేసి ఇస్తున్నారు కనుక బ్రహ్మానంద రసపానం అని. వాళ్ళని మొత్తం తాగద్దని చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ఇవ్వడం లేదు కదా మీకు, ఒకసారి ఇచ్చారు అవునా? తర్వాత ఏం చేస్తారు మీరు? ట్యాప్ దగ్గర పోయి మా ఉద్దేశం అదే అంటే ఊరికి అడిగిపోయి ట్యాప్ దగ్గర క్యూర్ నిలబడకుండా పెట్టుకొని ఉంటారు, ఇప్పుడు కావాలన్నప్పుడు తాగుతూ ఉంటారని. ఆయన చెప్తున్నారు నాకు, స్వామీజీ కొద్దిగా అక్కడ మొత్తం తాగకుండా వాళ్ళని కొంత ఉంచుకోమనండి, ఆ తర్వాత మళ్ళీ పట్టుకోమనండి, తర్వాత మళ్ళీ కొంత ఉంచుకోమనండి, మళ్ళీ కొంత. అప్పుడు దీనికి దానికి కనెక్షన్, దానికి దీనికి కనెక్షన్, దీనికి దానికి కనెక్షన్. అదంతా అమృత రసపానం, నామంతో బ్రహ్మానంద రసపానం. అర్థమవుతుంది? కాబట్టి కొద్దిగా మిగిలిస్తే ఆ మిగిల్చని ఇతరులు పోస్తారు మనకు, మనమేమో తాగేసేయడం ఫుల్గా. చివరిలో అంటే వాళ్ళు ఇంకా ఇంకా లేవయా, కొద్దిగా ఉండేది, అప్పుడు కొంత అడుగుతారు ఏమైంది పక్కింటోళ్ళు, తులసితీర్థం తాగేశాడు, దాని అర్థం ఏంటి? ఇంక నీళ్లు లేవు. పీతోదకాహ అది అడ, నీళ్లు తాగేచాయట అంటే ఇంక నీళ్లు త్రాగన కూడా శక్తి లేనటువంటి ఆవుల్ని దత్తవా. చూడండి తమాష చూడండి, ఇది కుర్రాడు చూచాడు, ఏంటి మా నాన్న ఇట్లాంటి ఇస్తా ఉన్నాడు, ఇది కాదు. అవి ఇంక నీళ్లు తాగేటట్టు కూడా లేవట, ఇంజక్షన్ చేస్తే తప్ప నీళ్లు పోయేటట్లేవు. అట్లాంటి వాటిని పాపం వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళు దీన్ని ఎట్లా ఎత్తుకుపోవాలా? ఎక్కడికి ఎత్తుకుపోవాలి దీన్ని? అది ఇంటికే, ఈ హౌస్కే, ఆ హౌస్కే అని పాపం వాళ్ళ ఆలోచనలో పడి ఉన్నారు. ఈ పిల్లవాడు చూసి పీతోదకాహా, ఇదేంటిది నీళ్లు తాగేసేవి, వీటికి నీళ్లు లేవు ఇక. తమచుదండి ఎక్స్ప్రెషన్ పీతోదకాహా, ఇంకా నీళ్లు లేవు, ఎందుకని? అన్నిటినీ తాగేశాయి అటువంటి ఆవులు కొన్నట. దీంట్లో మళ్ళీ చాలా గ్రేట్స్ ఉన్నాయి వీటిలో. రెండోది జగ్దతృణాహ జగ్దం, తృణాహ జగ్దం, తృణాహ గడ్డి, జగ్దం భక్షితం ఇది. కొన్ని గడ్డి తినేశాయి, కొన్నేమో పాలు తాగేశాయి. తమస్తుండి పీతోదకాహ కొన్ని ఆవులు, జగ్దతృణాహ కొన్ని అంటే నీళ్లు తాగేసినవి అంటే ఇంకా వాటికి నీళ్లు లేవని అర్థం. రెండవది జగ్దం భక్షితం ఇది తృణం యాభిహి తాహ జగ్దతృణాహ ఇది. కాబట్టి గడ్డి తినేశాయి అంటే ఇంకా వాటికి గడ్డి లేదు, అంటే గడ్డి తినేశాయి గాని నీళ్లు తాగగలవు. అదే ఆడ మొదటివేమో పీతోదక ఇంకా నీళ్లు కూడా తాగలేవు, వాటి పని అయిపోయింది ఇంకా అంతే అయ్యి, నీళ్లు తాగే పని కూడా లేవు. రెండవవి మాత్రం దవడలు కదలవు కానీ నీళ్లు మాత్రం తాగుతాయి. కాబట్టి అవేమో నీళ్లు తాగేసాయి, ఇవేమో గడ్డి తినేసాయి. అంటే నీళ్లు తాగేసినవి ఇంక ఏమీ పుచ్చుకో, గడ్డి తినేసినవి మాత్రం నీళ్ల వరకు తాగగలవు. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి పీతోదకాహ జగ్ద త్రిణాహ, తర్వాత దుగ్ధ దోహాహ, మూడోది అంటే పాలిచ్చేసాయి. అంటే మీరు అనుకుంటారు పాలిచ్చేసాయి అంటే ఇప్పుడే ఇచ్చేసి వచ్చాయని, కాదు, ప్రాక్ ఏవ, ఎప్పుడో ఇచ్చేసాయి పాలు. నా అధునా, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఉదయాన్నే పాలిచ్చి వచ్చాయి అనుకుంటున్నారేమో. దుగ్ధ దోహాహ, పాలిచ్చాయంటే ఎప్పుడో ఇచ్చేసాయి, ఇవి పిడచగట్టుకుపోయింది. చేంతాళ్ళు ఉంటాయి చూసారా, అట్లా ఉండయి, చింత పిక్కల్లాగా ఉండయి. ఏమి లేదు, దుగ్ధ దోహాహ, పాలిచ్చేసాయి. కానీ దాని అర్థం ఏంటి, గడ్డి తింటాయి. ఇదొక బాధ, పాలు ఇచ్చేసి గడ్డి తింటాయి సార్. అందుకని కొందరు అంటుంటారు ఇళ్లలో, ఆస్తి అంతా అక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో తింటున్నావు. ఏం చేస్తాం పాపం, తల్లిదండ్రులకు వాళ్ళ మీద ప్రేమ, అందుకని ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చారు. ప్రేమ కనుక వాళ్ళ తినడం ఇష్టం లేదు, అందుకని ఇక్కడ ఉద్దేట్టు లైబిలిటీస్ ఇవన్నీ అర్థమవుతుంది. కాబట్టి దుగ్ధ దోహ, పాలిచ్చేసాయి. పూర్వం ఎప్పుడో ఇచ్చేసాయి, ఇప్పుడు మాత్రం పాలివ్వవు, గడ్డి మాత్రం తింటాయి. బ్రాహ్మణులకి మూడు ఏం ఉపయోగం ఆలోచించ, ఎవరికి దక్షిణలు ఇచ్చేది ఎవరికి, నాకా, బ్రాహ్మణులకి? నాకిస్తే ఒప్పుకుంటానా, నాదంతా రాజపోషకులు మహారాజు, అంతేగాని పీతోదక జగ్దత్రుణాహ దుగ్ధదోహ నిరింద్రియ అంత. మరి ఎట్లా ఇదంతా చేయాలి మనం, అవన్నీ పెట్టుకొని వాటికి పెట్టడంతో సరిపోతుంది. దుగ్ధదోహ పాలిచ్చేసి వచ్చి ఆశ్రమంలో కూర్చొని తింటా ఉంటామంటే గడ్డి ఎవరు పెడతారు? నయ్ బ్రాహ్మణులు దానం తీసుకునే బ్రాహ్మణులు ఎట్లుంటారు పాపం ఋత్వికులు చెప్పండి, వాళ్ల పరిస్థితి ఎట్లుంటది? వాళ్ళకి ఇవన్నీ తగలగడితే నీళ్లు తాగేసినవి కొన్ని, గడ్డి తినేసినవి కొన్ని, పాలివ్వనివి కొన్ని, పోనీలే ఇంకొకటి కూడా ఉంది మొదలే, పాలివ్వకపోయినా ఇంజెక్షన్ ఉందండి, సూడిదైతే మళ్ళీ కట్టు కడితే, మళ్ళీ కంటే మళ్ళీ పాలిస్తుంది కదా అని అంటే నిరింద్రియాహ. నువ్వు ఎంత పెట్టినా తింటాయే గాని గర్భధారణ శూన్య, గర్భధారణ అసమర్థ ఇది. కట్టుకట్టేది మాత్రం లేబో, అది కింద పడితే నువ్వు కట్టుకట్టాలనే గాని వెటనరీ డాక్టర్ని తీసుకొచ్చి, అవి మాత్రం కట్టుకట్టే ప్రశ్న లేదట. ఇవి ఎటువంటి ఇచ్చాడో చూసారా, ఈ కుర్రాడు ఆలోచిస్తున్నాడు ఎవరు, నచికేత సహా విచారితవాన్, అబ్బా మా నాన్న ఏంటిది, పీతోదకాహ జగ్దతృణ దుగ్ధదోహ నిరింద్రియాహ. చూచారా ఇటువంటి ఆవులు వీటిని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆవులు అనే పదం ఎక్కడ లేదు అక్కడ. చూచారా ఇవి ఎప్పుడైతే అంటూ ఉన్నాడో దాని అర్థం అది, ఉపనిషత్తుని అట్లా అర్థం చేసుకుంటూ పోవాలి. అందుకని గురుముఖత అని వినాలి. ఇవి ఇస్తూ ఉంటే ఏ ఆలోచన చేశాడట, ఏంటి ఇవన్నీ ఇస్తున్నాడని. సాధారణంగా కఠోపనిషత్తు దీని మీద ఉపన్యాసాలు చెప్పేవాడు కాని రాసేవాడు కాని ఇక్కడ ఏమంటారంటే, దీని కారణాలు కూడా ఉండే, ఆ వాజశ్రవసుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని ఒక పిసనారిగా సృష్టిస్తారు ఇక్కడ. ఇది అర్ధరహితమైనటువంటి ఆలోచన అంటున్నాను నేను. ఎందుకో తెలుసా, ఇటువంటి ఏది పీతోదకాహ జగ్దత్రణాహ దుగ్ధదోహాహ నిరేంద్రియాహ ఇటువంటి ఆవుల్ని దానం చేసి విశ్వజిత్ యాగములో తన ఆస్తినంతా కూడాను నచికేతుడి కోసం దాచిపెట్టుకున్నాడు. బిడ్డ కోసం నచికేతుడు మంచివాడు గనక అది ఇష్టపడలేదంటారు. మీనింగ్లెస్. శంకర భాష్యం ఇటు లేదు, ఇది వేరే వాళ్ళు టీకాకారులు రాశారు, ఆనందగిరి అటువంటి వాళ్ళు రాసిన్నారు, వాటిలో ఉన్నాయి. దీన్ని ఆధారం చేసుకుని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇటువంటి చోటే చాలా సూక్ష్మంగా ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మంత్రంలో మీకేమొచ్చింది? సర్వం వేదసం దదౌ అయిపోయింది అక్కడికి. సర్వం వేదసం ధనం దదౌ దత్తవాన్. సర్వస్వం ధనం ఐశ్వర్యం తనకు ఏదైతే ఉందో అది విశ్వజిత్ యాగం గనక సమస్తాన్ని ఇచ్చేసిన తరువాత ఆయన నిలబెట్టుకున్నాడు దాచుకున్నాడు అని ఎట్లంటావు నువ్వు? ఇది అవగాహన లేని వ్యవహారం. కనుక సర్వస్వం ధనం దత్తవాన్ సంపూర్ణంగా ఇచ్చేశాడు గనక ఈయన కోసం ఆయన దాచిపెట్టుకున్నాడని కాదు, ఇక లేవు, ఇవ్వడానికి లేదంతే. ఉన్నదంతా ఇచ్చేశాడు, ఇక మిగిలింది జనరల్గా అంతే. అది ఉపయోగమా లేదా ఎవరిని అడుగుతావు? ఇప్పుడు మొన్న మాకు కూడా జరిగింది ఇక్కడ. నేను అక్కడ కూర్చోను చెట్టు దగ్గర, మన వాళ్ళందరూ వచ్చారు, స్వీట్ పంచుతూ ఉన్నాను, అందరూ వస్తాను తీసుకుని ఒక నాలుగైదు ఉన్నాయి ప్యాకెట్స్, అందరికి ఇచ్చేసాము. లాస్ట్ ఒక అతను వచ్చాడు, పాపం స్వామీజీ 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 అని అయిపోయినాయి. నేనేం చేశానంటే డబ్బా అతని చేతిలో పెట్టేశాను. ఇప్పుడు అతను పీతోదకాహ జగత్రణాహ దుగ్ధదోహ నిరేంద్రియా నువ్వేమన్నా అనుకో, సర్వస్వం మధురం దత్తవాన్, ఉన్న తీపెంతా ఇచ్చేసిన తర్వాత మిగిలిన కాగితమే నీకు మిగిలింది. కానీ నేను మాత్రం దాన్ని కూడా నా కోసం ఉంచుకోలేదు. నీకు కూడా త్యాగం ఉంటే ఇంకోరు కన్నా ఇవి అది సరేనా. కానీ ఈ పాపం ఈ బాధ ఏంటంటే అనంద నామతే లోకాహ తాన్ స గచ్చతి తా దదత్. ఇది పిలవడు విచారితవాన్. నచికేతుడు ఆలోచిస్తున్నది ఏంటంటే ఆనంద నామ ఏతే లోకాహ, అది ఆనంద నామ, ప్లీజ్ అక్కడ ఆనందం కరెక్ట్ చేసుకోండి, ఆనంద నామ ఏతే లోకాహ తాన్ తా దదత్ సహా గచ్చతి సహా గచ్చతి తా దదత్. అదే ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ఎవడైతే ఇలాంటి ఆవుల్ని ఇస్తున్నాడో ఇతరులకు ఉపయుక్తం కాకుండా తా దదత్ దీన్ని ఇస్తున్నాడే మా తండ్రి, ఇతను తే లోకాహ తాన్ స గచ్చతి. చూడండి పిల్లవాడికి 5 సంవత్సరాల కుర్రవాడికి ఎంత వైదిక శ్రద్ధో ఎంత వేద జ్ఞానం ఉందో. ఏమనుకుంటున్నాడంటే ఈ విధంగా గనక దాన ధర్మాలు చేస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోతారంటే ఏతే లోకాహ గచ్చతి తాన్, ఈ దాన ధర్మాలు చేయడం వల్ల ఆ లోకాలు పోతారు. ఏ లోకాలు అవి? ఆనంద నామ, ఆనంద నామ అసుఖ లోకాహ ఇది. ఆనందం లేనటువంటి లోకాలు, ఎక్కడైతే సుఖం లేదో అటువంటి లోకాల్లో పోయి వీళ్ళు చేరిపోతారు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.